సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరులు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. చదువుబడ్డ లేఖన భాగం నుంచి ప్రభు మనందరితో మాట్లాడినట్లుగా ఆత్మ సహాయం కొరకే ప్రార్థిద్దాం. ప్రార్థన అంశాల్లో ప్రాముఖ్యంగా రేపు డిఎఫ్జే మొదటి సహవాసం శ్రీశైలంలో ప్రారంభమవుతుంది. కేవలం అందరి ప్రార్థనలు, ప్రభు ఈ పరిచర్య ఎనదిన భక్తి ఉద్యోగస్తులకు మాత్రమే కాకుండా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చడానికి ఆయన ఇష్టపడ్డారు కాబట్టి మనకు ఆ తలంపిచ్చి మనం ప్రార్థన చేస్తూ వచ్చాం. జనవరి 5వ తేదీన డిఎఫ్జేని లాంచ్ చేసాం. ఫిబ్రవరి 22వ తేదీన మొదటి సహవాసం స్టార్ట్ అవుతుంది. కాబట్టి దాని కొరకు ప్రార్థన చేయండి. అట్లాగే ఈ అసెంబ్లీ డ్యూటీస్ వల్ల, తర్వాత తెలంగాణ ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల ఈ వారం మహబూబు నగర్ వార్షిక కోసం వాయిదా పడింది. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. చదువుబడ్డ లేఖన భాగంలో నుంచి ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేసుకుందాం. తల్లో వంచండి. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమస్వరూపిన దేవ, మహిమా స్వరూపి, మీకు వందనాలు స్తోత్రాలు. రాజులకు రాజువి, ప్రభులకు ప్రభుడు, సార్వభౌమాధికారి, మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మహిమపరుస్తున్నాం. మా ప్రభువా, అద్వితీయ దేవుడు, సర్వోన్నతుడు, నేను పోలిన వారు ఎవరూ లేరు ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అందు గొప్ప దేవుడైన మీరు మాకు తండ్రిగా దొరికినందుకు, మమ్మను పిల్లలుగా అంగీకరించినందుకు, ప్రభువా మమ్మను ప్రభువా జయ జీవితం కొరకు వాగ్దానం చేసి, ఆత్మను వాగ్దానం చేసి, సర్వాంగ కవచము ధరింపు చేసి, వాక్య ఖడ్గాన్ని మాకు అనుగ్రహించి, నిత్యము ప్రభువా వాక్యంలో బలపడుతూ ఆత్మీయ పోరాటంలో ఎదగడానికి నిలవడానికి చూపుతున్న కృపకై మీకు వందనాలు. ఎన్నో కార్యాలు చేశారు. మధ్యాహ్నం మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. ఉదయకాలం మీ సన్నిధిలో గడిపే భాగ్యం ఇచ్చారు. తిరిగి సాయంత్రం సెంట్రల్ కాన్ఫరెన్స్ లో సమకూర్చారు. మధ్యాహ్నపు వార్ష ప్రార్థనలు చేసిన ప్రార్థనలకి సమాధానం ఇచ్చి మహిమ తెచ్చుకోండి. ఈ సాయంత్రం మరొకసారి ఆత్మదేవ మీ సన్నిధిని కోరుతూ ఉన్నాం. ప్రతి దుష్టుని యొక్క తంత్రమును లయపరుస్తున్నాం. మీ కంచె మీ కాపుదనకు అప్పగించుకుంటున్నాం. సర్వాధికారివని నమ్మి స్తుతిస్తూ, మీరు మాకు ఇచ్చిన అధికారాన్ని క్లెయిమ్ చేస్తూ, నాతో మాతో మీరు మాట్లాడమని మా సన్నిధికి ఆత్మదేవ మా మధ్యకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ, మీ సన్నిధిని సమృద్ధిగా దయచేయమని ప్రతి శోధన దూరపరచమని వేడుకుంటూ, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అందరికీ మరొకసారి యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. శుక్రవారం సాయంకాలపు ధ్యానాల్లో భాగంగా మనం ప్రాముఖ్యంగా అపవాది కొరకు, వాణి తంత్రాల కొరకు ధ్యానం చేస్తూ ఉన్నాం. చాలా విషయాలు అనేక దినాలుగా ధ్యానం చేస్తున్నాం. కొన్ని ప్రత్యేక కారణాల వల్ల మిగతా కాన్ఫరెన్స్ లో నేను కలవలేను. కాబట్టి దయచేసి కోఆర్డినేటర్స్, కౌన్సిలర్స్ మీ సభ్యులు రాకపోతే ఐడి మారుతుంది కాబట్టి వారిని సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి నడిపించాల్సిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. ఉమ్మడి గుంటూరు, ఉమ్మడి అగ్రికల్చరల్, ఉమ్మడి హైదరాబాదు, ఉమ్మడి ఏపీఎస్పి సహవాసాలు అన్ని కూడా ఈరోజు సెంట్రల్ కాన్ఫరెన్స్ లోకి వస్తాయి. దయచేసి గమనించండి. మనం శుక్రవారపు ధ్యానాల్లో భాగంగా శత్రువైన సాతాను కొరకు, వాడి పని చేసే విధానం కొరకు, సాతాను ప్రయోగించే తంత్రాల కొరకు వాక్యంలో నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా ప్రభు మనల్ని, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని నా రెక్కల చాటును ఉంచుతాను, పోరాటము మీకేమీ లేదు అని ఎన్నడూ చెప్పల. యేసుక్రీస్తు ప్రభు శత్రువు కొరకు, సాతాను కొరకు చెప్పి, సాతాన్ని శత్రువును ఎట్లా జయించాలో నేర్పించి పంపించాడు. కాబట్టి మనం ఈ ప్రాముఖ్యంగా దెయ్యాలను వెళ్ళగొట్టడం ఎలా అనే అంశాన్ని ధ్యానం చేస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్న మాట అదే 19వ వచనం, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించాను, మీకేదియు ఎంత మాత్రము హాని చేయదు. 20, అయినను దయ్యాలు మీకు లోబడుచున్నవని సంతోషింపక. దయ్యాలు శిష్యులకు లోబడుతున్నాయి, అది వాళ్ళ అనుభవం, అది వాక్య సత్యం. ఇందులో భాగంగా మనం ఆయన మనకి శత్రువు చిన్నవాడేం కాదు, వాడు బలవంతుడు, వాడు జ్ఞానవంతుడు, వాడికి చాలా పెద్ద బెటాలిన ఉంది అన్న విషయాన్ని చూడగలిగాం. అంత బలవంతుడైనా, అంత శక్తివంతుడైనా, అంత ఎక్కువ మందిగా ఉన్న సాతాను సమూహంతో బలహీనమైన చిన్నవారమైన మనం ఎట్లాగా నిలబడగలుగుతాము అన్న ప్రశ్న దగ్గర అథారిటీని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ వాక్యంలోంచి. ప్రభు మనకి శక్తిని కాదు అధికారాన్ని ఇచ్చాడు. ఎవరి మీద? పాములను తేళ్లను తొక్కుటకు శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించాను. అథారిటీ, వాడు ఎంత బలవంతుడైనా మనం దేవుని చేత అధికారం పొందుకున్నాం. సంఘం ఎదుట పాతాల లోకపు ద్వారములు నిలవచ్చాలను. సంఘం ఎదుట పాతాలు నిలవచ్చాలదు, శత్రువు నిలబడలేదు అన్న మాటలు ధ్యానం చేస్తా ఉన్నాం. ఇందులో భాగంగా దయ్యాల శాస్త్రం, దైవ శాస్త్రం, థియాలజీ, డిమనాలజీ. దేవుని కొరకు అందరూ ధ్యానం చేస్తున్నారు, బోధిస్తున్నారు. దెయ్యం కొరకు ధ్యానించట్లేదు, బోధించట్లేదు. కానీ బైబిల్ ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా వాడి కొరకు చాలా విషయాలు చెప్తుంది. మనల్ని మెలకువగా ఉండమని వాక్యం హెచ్చరిస్తుందన్న విషయాలు చూడగలిగాం. అట్లాగే మనుషులు చనిపోయిన మనుషుల ఆత్మలు దయ్యాలుగా మారవు, పడిపోయిన దురాత్మలే మనుషులను పట్టుతాయి అన్న విషయాన్ని చూడగలిగాం. అలాగే సువార్త ప్రకటించడం మాత్రమే మన వంతు కాదు, దురాత్మను వెళ్ళగొట్టడం కూడా మనకివ్వబడ్డ పరిచర్య అన్న విషయాన్ని చూడగలిగాం. కారణం, వాడు మనిషిని ఆవహించినప్పుడు ఎక్కువగా మనసును ఆపరేట్ చేస్తాడు. సువార్త విశ్వాసానికి సంబంధించింది, వినాలి, అంగీకరించాలి. వాడు లోపడు ఉన్నప్పుడు విననివ్వడు, అంగీకరించనివ్వడు. వాడిని వెళ్ళగొడితే తప్ప మనం వాక్యపు విత్తనాలు విత్తలేము. అందుకే ఈరోజు మధ్యాహ్నం ఉపవాస ప్రార్థన కానీ, మనం అనుదినము 3 పూట్ల చేస్తున్న ప్రార్థనలు కానీ, ఉద్దేశం ఏంటంటే మనం ఆత్మచేత నింపబడి మనం అనేక మందిని విడిపించి రక్షించాలి. విడిపించకుండా రక్షించడం సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభు సువార్త ప్రకటించమన్నాడు, దెయ్యాలను వెళ్ళగొట్టమన్నాడు. ఆ సందర్భాన్ని మనం చదువుతున్నాం. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో కూడా ఆ మాట రాయబడింది. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాట మనం చూస్తున్నాం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యాలు కూడా నీ నామం వలన మాకు లోబడుచున్నవి. యేసుక్రీస్తు ప్రభు 9వ అధ్యాయం 1వ వచనంలో, లూకాసువార్త 9వ అధ్యాయం 1వ వచనంలో, ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును మనకు అనుగ్రహించి, దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగును స్వస్థపరచుటకు వారిని పంపెను. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శిష్యుని పంపుతున్నప్పుడు వెళ్ళి ప్రకటించని మారిపోతారు అనలా. యేసుక్రీస్తు ప్రభు పిలిచి సమస్తమైన దయ్యాల మీద శక్తిని, అధికారాన్ని అనుగ్రహించి, రోగాలను స్వస్థపరచడానికి వరమును అనుగ్రహించి, వెళ్ళి స్వస్థపరిచి విడుదల ప్రకటించి సువార్త ప్రకటించండి. రోగంతో బాధపడుతున్న వాడికి ఎంత సువార్త చెప్పినా తలకెక్కదు, ఆ రోగం బాధిస్తూ ఉంటుంది. తప్పకుండా మనం ప్రార్థన చేస్తే స్వస్థత. దెయ్యం చేత పీడించబడుతున్న వాడికి ఎంత సువార్త చెప్తున్నా తలకెక్కదు, మనం ప్రార్థన చేస్తే విడుదల, అప్పుడు సువార్త వ్యాప్తి జరుగుతుంది. దాన్ని మనం ప్రభు బోధల్లో చూడగలిగాం. ప్రాముఖ్యంగా దెయ్యాలను వెలగొట్టేటప్పుడు ఏం చేయకూడదు అన్న విషయాలను ఈరోజు కొన్ని మాటలు లేఖనాల వెలుగులో నుంచి ధ్యానం చేద్దాం. ఏం చేయకూడదు అన్న మాట దగ్గర మొదటి మాట, ఎంత మాత్రం మనం భయపడకూడదు. మనం భయపడకూడదు. ఇక్కడ కొంచెం అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, పట్టణాల్లో దెయ్యాలు పట్టాయి, దెయ్యాలు వెలగొట్టారన్న మాట మనం వినలేం, కానీ పల్లెటూరులో ఆ మాటలు వింటాం, తండాల్లో ఆ మాటలు వింటాం, మారుమూల ప్రాంతాల్లో ఆ మాటలు వింటాం. అలాగని చెప్పి పట్టణాల్లో దెయ్యాలు లేవని కాదు, కానీ మనం వింటాలేదు కాబట్టి కొంచెం మీకు విచిత్రంగా అనిపిస్తుందేమో అని ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను. బైబిల్ మాత్రము నాలుగు సువార్తల్లో చాలా ఎక్కువగా చాలా సన్నివేశాల్లో యేసుక్రీస్తు ప్రభు దెయ్యాలను వెళ్ళగొట్టినట్లుగా రాయబడింది, శిష్యులను వెళ్ళగొట్టమని చెప్పినట్టుగా రాయబడింది. మనం ఈ ఏరియాని నెగ్లెక్ట్ చేస్తే సాతానుకి చెలరేగిపోతాడు, వాడి పట్టు, వాడు పనిచేసే విధానం అర్థం కాకే మనం పనిచేయడం మనకు అర్థం కావట్లేదు. ఖచ్చితంగా ప్రార్థనాపూర్వకంగా చేయాలి. అపవాదిని ఎరిగి మనం పరిచర్ చేయాలి. అపవాది ఇతర వ్యక్తులు ఎలా పనిచేస్తున్నాడో అర్థం చేసుకొని ఆ డిజైనింగ్ స్పిరిట్ తోటే పరిచర్ చేయాలన్న విషయాన్ని కూడా గత ధ్యానాల్లో చూసాం. అయితే దయ్యాలను వెళ్ళగొట్టే పరిచర్లో మనం చేయకూడని మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మొదటి మాట ఏంటంటే, ఎంత మాత్రం కూడా అపవాదికి భయపడకూడదు, దయ్యానికి భయపడకూడదు. మనం ఎట్లాగ ధైర్యంగా నిలబడగలుగుతాం అన్న మాట దగ్గర ప్రభు మనకిచ్చిన అథారిటీ అది, ప్రభు మనకిచ్చిన ప్రామిస్ అది. మనం అల్ప విశ్వాసంతో అవిశ్వాసంతో భయంతో అపవాదిని మనం జయించలేము. కాబట్టి లూకాసు వార్త 10:19 ప్రభు ఇచ్చిన అధికారం పాములను తేళ్లను త్రొక్కుటకు, శత్రు బలమంతటి మీద మీకు అధికారం ఇచ్చాను, మీకు ఎంత మాత్రం హాని చేయదు, నథింగ్ షెల్ బై ఎనీ మీన్స్ హర్ట్ యు అన్నాడు ఆయన. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు అన్నాడు. ఏదియు మీకు ఎంత మాత్రము హాని చేయదు. కాబట్టి ప్రభు మనకిచ్చిన అధికారాన్ని మనం ఎరిగితే మనం ఆ బందీఖానాలో వాడి ఉచ్చులో వాడి ఆ చేత పీడించబడుతున్న వాడిని విడిపించి రక్షించగలిగిన సమర్థులం అవుతాము. మొదటి మాట, ఎంత మాత్రం భయపడకూడదు. మొదటి యోహాను పత్రిక 4:4 మనకి ఇవ్వబడ్డ గొప్ప వాగ్దానం ఏంటంటే, మీలో ఉన్నవాడు వాడికంటే గొప్పవాడు కనుక, లోకంలో ఉన్న ఆ లోకాధికారి కంటే మనం పొందుకున్న ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన గొప్పవాడు కనుక మనం జయించడం కాదు, ఆయన ఉన్నాడు కాబట్టి మనం జయించగలుగుతాం. కాబట్టి చాలా ప్రాముఖ్యమైన మాట, మనం అథారిటీని అర్థం చేసుకోవాలి. రెండు, ఆత్మాభిషేకాన్ని కలిగి ఉండాలి. ఆత్మాభిషేకంతో ప్రభు ఇచ్చిన అధికారంతోనే ఖచ్చితంగా మనం అనేక మందికి విడుదల ప్రకటించగలుగుతాము, విడుదల ప్రకటించగలుగుతామన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాను. సంఖ్యాకాండంలో ఒక మాట రాయబడింది, సంఖ్యాకాండం 23:23 చదువుకుందాం. 23:23 నిజముగా యాకోబులో మంత్రం లేదు, ఇస్రాయేలులో శకునము లేదు. యాకోబులో మంత్రం లేదు, ఇస్రాయేల్లో శకునము లేదు. దెర్ ఈజ్ నో సోర్సరీ అగనెస్ట్ జాకోబ్, నార్ ఈజ్ దేర్ ఎనీ డివినేషన్ అగనెస్ట్ ఇజ్రాయెల్. ఇంగ్లీష్ లో రాయబడ్డ మాటలు డివినేషన్, సాతాను పనిచేసే విధానం, సోర్సరీ, సాతాను పనిచేసే విధానం. దేవుని ప్రజలలో సాతాను పనిచేయడానికి వీల్లేదు. నిజముగా యాకోబులో మంత్రము లేదు, ఇస్రాయేల్లో శకునము లేదు అన్న మాటను బట్టి దేవుని సంఘం మాత్రమే లోకానికి పరిష్కారం చూపించేది, దేవుని సంఘం మాత్రమే లోకానికి ఆశాజ్యోతి, లోకానికి విడుదల ప్రకటించగలిగింది దేవుని సంఘం మాత్రమే. కాబట్టి తప్పకుండా మనం అర్థం చేసుకోవాల్సిన మాట, మనం భయపడితే, మనం వెనకడుగు తీసుకుంటే, ఈవెన్ నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఈ అంశం మీద అందరికీ ఏకాభిప్రాయం వచ్చేది కాదు, ఇది కొంచెం విచిత్రంగా ఉంటే ఉండొచ్చు కాక, కానీ బైబిల్ చదివితే లోకాన్ని చూస్తే మనుషుల్లో దయ్యం కనబడుతుంది, బైబిల్లో దయ్యం ఉందని చెప్పడం కూడా కనబడుతుంది. కానీ మనకున్న భయం ఏం చేస్తుందంటే అది దయ్యం కాదు, అది మెంటల్ డిజార్డర్, అది సైకియాట్రిక్ ప్రాబ్లం అన్నట్టుగా మనం చూస్తున్నాం తప్ప, ఈవిల్ స్పిరిట్ మనిషిని ఎంతగా దేవునికి దూరం చేస్తుందో, వ్యసనాల్లోకి తీసుకెళ్లిపోతుందో, కుటుంబాన్ని నాశనం చేస్తుందో, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందో. కనబడే దెయ్యాలు కొన్ని, కనబడకుండా దెయ్యం అనిపించకుండా దెయ్యం యొక్క లక్షణాలు కొన్ని, ఆ డిజైనింగ్ స్పిరిట్ మనకు ఉన్నప్పుడు తప్పకుండా స్వస్థత, దెయ్యం వదిలిపోవడం వల్ల కలిగే స్వస్థత, ఆత్మీయ స్వస్థతలోకి మనం లోకాన్ని నడిపించగలుగుతాం. కాబట్టి దేవుని సంఘంలో ఎంత మాత్రం కూడా సోర్సరీ, ఎంత మాత్రం కూడా డివినేషన్ ఉండడానికి వీలు లేదు అన్నది దేవుని వాక్యంలో నుంచి మనం అర్థం చేసుకోవాలి. ఆయన మనకిచ్చిన గొప్ప వాగ్దానాలు ఉన్నాయి, కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. చదివితే, యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావులు ఉండి వారిని రక్షించును. దేవదూతల కాపుదల, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం, యేసుక్రీస్తు ప్రభు సంఘానికి ఇచ్చిన అథారిటీ, పరలోకముందును భూమి యందును మీకు అధికారం, నాకు అధికారం ఇవ్వబడింది, ఆ అధికారాన్ని మీకు ఇచ్చి పంపుతున్నాను, కాబట్టి వెళ్ళండి. ప్రభు ఇచ్చిన అధికారము, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అభిషేకము, దేవదూతల కాపుదల, తప్పకుండా మనం వాళ్ళ మీద జాలిపడాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి, వారిని విడిపించాలి, వారిని గద్దించాలి, వారిని వెళ్ళగొట్టాలి. అది పరిచర్యలో భాగంగానే మనం సువార్తల్లో చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి మొదటి మాట, ఎంత మాత్రము కూడా దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి విశ్వాసులు భయపడకూడదు. రెండవ మాట, దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి దెయ్యంతో మాట్లాడాల్సిన అవసరం లేదు, దెయ్యాన్ని ప్రశ్న అడగాల్సిన అవసరం లేదు, దెయ్యం మనకు సమాధానాలు చెప్పాల్సిన అవసరం లేదు, దెయ్యం ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి వాకప్ చేయాల్సిన అవసరం లేదు. సహజంగా చూస్తాం, పెద్ద పంచాయతీ జరుగుతూ ఉంటుంది, పేరు అడిగితే పేరు చెబుతూ ఉంటాడు, ఫలానా వాళ్ళు పేరు అడిగి, బైబిల్ ప్రకారంగా ఏ వ్యక్తి భూమి మీద ఉండడే, కానీ వాడు మోసగాడు, వాడు ఏమని నమ్మించడానికి జనాన్ని ట్రై చేస్తున్నాడంటే, చచ్చిపోయిన వ్యక్తులు ఇక్కడే ఉన్నారు, వాళ్ళు తీర్పులోకి వెళ్ళలేదు, దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చలేదు, వాళ్ళు ఎలా జీవించినా, భూమి మీద ఎలా జీవించినా చచ్చిన తర్వాత కూడా ఎక్కడ నచ్చితే అక్కడ ఉండొచ్చు, ఏ మనిషి నచ్చితే ఆ మనిషిలోకి వెళ్ళొచ్చు, ఏ ఇల్లు నచ్చితే ఆ ఇంట్లోకి వెళ్ళొచ్చు అన్నట్టుగా వాడు అబద్ధాలకు జనకుడు కదా. అబద్ధాలు, నిజంగా అబద్ధాలు. ఆ మాటలు బైబిల్ ప్రకారంగా ఆ మాటలు అబద్ధం. ఈ తెలుగు సినిమాల్లో చూపించేవన్నీ అబద్ధం. వాడు పనిచేసే విధానం బైబిల్లో చాలా ప్రమాదకరంగా ఉంది, చాలా యుక్తిపరుడు వాడు, అర్థం కాడు, చాలా స్మార్ట్గా ఉంటాడు వాడు, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడు వాడు, కుయుక్తి కలిగిన వాడు. అన్నిటికంటే సర్పం యుక్తి కలిగింది అన్న మాటను బట్టి మనకు అర్థమయ్యేలాగా వాడు పనిచేయడు. కాబట్టి మనకు డిజైనింగ్ స్పిరిట్ కావాలి. అక్కడ వాడితో మాట్లాడి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చో, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎందుకు వచ్చో, ఏం కావాలి, వెళ్ళిపోతావా లేదా, ఇవన్నీ కూడా చెప్తా, అవన్నీ చెప్తా. ఎందుకంటే బైబిల్లో అలా యేసుక్రీస్తు ప్రభు మాట్లాడలేదు, నోరు మూసేసాడు కూడా, మాట్లాడనివ్వలేదు కూడా. వాడు మాట్లాడితే జనాన్ని మోసం చేస్తాడు. ఆల్రెడీ ఇప్పటికే అబద్ధాలు చెప్పి మోసం చేస్తున్నాడు. మన దగ్గరకు వచ్చి కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేయడం కాదు, మనలో ఉన్న బలహీనలు కూడా మోసం చేస్తాడు. లూకా సువార్త 4వ అధ్యాయము 41వ వచనం, వారిలో ప్రతి వాణి మీద చేతులుంచి వారిని స్వస్థపరచను. అంతేకాక దయ్యములు, నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయాను. ఆయన క్రీస్తు అని వాడికి తెలిసి ఉండను గనక ఆయన వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు, మాట్లాడనివ్వడానికి వీల్లేదు, వాడు మాట్లాడక అబద్ధాలు. ఈవెన్ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుడని కేకలు వేయడంలో కూడా ఆయనేమో ఆ విషయం ఎవరికి తెలియకుండా ఆయన దాచిపెడుతున్నాడు, ఆయన చెప్పట్లేదు, ఆయన శిలువ మరణం సిద్ధపడుతున్నాడు. వీళ్ళు బయటికి చెప్పి యేసుక్రీస్తు ప్రభు దేవుడు కుమారుడు అని చెప్పడం వల్ల తన ఉద్దేశం దేవుని చిత్తం చేయడం కాదు, దేవుని చిత్తానికి వ్యతిరేకమే. యేసుక్రీస్తు ప్రభు వాటిని మాట్లాడనివ్వట్లేదు, వాడు మాట్లాడితే అబద్ధాలకు కోరు. యోహాను సువార్త 8:44 అబద్ధాలకు జనకుడు, వాని యందు సత్యం లేదు. వాడు మాట్లాడితే వాడి స్వభావాన్ని బట్టి అన్ని అబద్ధాలు మాట్లాడతాడు. అలాంటి వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు ఎక్కడి నుంచి వచ్చో, నీ పేరేంటి, నీ ఊరేంటి, ఎందుకు వచ్చో, ఏం కావాలి, ఏం ఆశిస్తున్నావు, ఇవన్నీ బైబిల్లో లేవు, ఇవన్నీ బైబిల్లో లేవు. యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక్క సందర్భంలో జస్ట్ పేరు అడిగాడంతే, తెలియడం కొరకు, మనం పాఠం నేర్చుకోవడం కొరకు. మార్కు సువార్త 5:9 ఆయన నీ పేరేమని వాడిని అడగగా వాడు నా పేరు సేన ఎలా అనగా మేము అనేకులమని చెప్పాను. అంతే, పేరు అడిగాడు. ఆ పేరు చెప్తే ఫలానా మనిషి పేరు, ఫలానా ఆవిడ పేరు చెప్పలా. మేము చాలా మంది ఉన్నాం, మేము చాలా మంది ఉన్నాం, మేము అనేకులం, ఒకరు కాదు అనేకులం. అవును, పడిపోయిన దేవదూతలు, మూడో వంతు దేవదూతలు పడిపోయారు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని బట్టి మూడో వంతు దేవదూతలు పడిపోయారు. కాబట్టి ఒక మనిషిలో ఒక దెయ్యం సరిపెట్టుకోవడం కాదు. గతంలో మనం మాట్లాడుకున్నాం వాళ్ళలో ఉన్న యూనిటీ అద్భుతం. సేన అనేక దెయ్యాలు ఒక్క మనిషిలో గొడవ లేకుండా ఉన్నాయి, అల్లలు లేకుండా ఉన్నాయి, అల్లలు లేకుండా ఉన్నాయి. ఒకటే ఎజెండా, ఒకటే గురి, ఒకటే మాట, ఒకటే బాట. ఎంత గొప్ప ఐక్యతో దేవుని సంఘంలో దేవుడు ఐక్యత చూడాలనుకున్నాడు. మీరందరూ సహోదరులు, ఆయన మీకు తండ్రి, మీరందరూ సహోదరులు. యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఆయన ప్రార్థన అదే, నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండాలి. ఎంత కష్టమో, ఎంత కష్టమో, సంఘాల్లో ఎన్ని చీలుకులో, కానీ సాతాన్లో చీలుకులేవు. ఆ విషయం మనకు అర్థం కావడానికి మనిషిని ఎక్కడా కూడా బైబిల్లో మనిషి దయ్యంగా మారి పట్టిన సందర్భం రాయబడలా. సేన అనేక దురాత్మలు, పడిపోయిన దురాత్మలు. కాబట్టి మనం దయ్యంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. మాట్లాడడం మంచిది కాదు, మాట్లాడినవ్వడం అసలు మంచిది కాదు, మాట్లాడినవ్వడం అసలు మంచిది కాదు. అట్లాగే మనం దెయ్యాన్ని శపించడం, మనం దెయ్యాన్ని శపించడం మన పని కాదు, దెయ్యాన్ని శపించడం మన పని కాదు. ఇప్పుడు మన పని ఏంటి? గద్దించడం మాత్రం మన పని, గద్దించడం మాత్రం మన పని. వాడు ఆల్రెడీ శాపగ్రస్తుడు, వాడు ఆల్రెడీ పరలోకం నుంచి పడిపోయాడు, వాడు ఆల్రెడీ నరకానికి వెళ్ళిపోతున్నాడు. వాడు బాగుపడి దేవుడి దగ్గరకు వచ్చి మారు మనసు పొందే మనిషి కాదు. వాడిని మనం శపించడం వల్ల వాడు నవ్వుకుంటాడంతే, అంతకంటే అంతకంటే ఘోరమైన దీనస్థితిలో ఉన్నాడు. మనం చేయగలిగింది ఏంటంటే, ఈ బిడ్డ దేవుని బిడ్డ, ఈ బిడ్డ మీద నీకు అధికారం లేదు, యు గెట్ అవుట్. అంతవరకు మనం మాట్లాడేది, అంతవరకు మనం మాట్లాడేది, గద్దించడం వరకు మనం మాట్లాడేది. చాలాసార్లు అపవాదిని తిట్టడం, దెయ్యాన్ని తిట్టడం, దెయ్యం మీద బూతులు మాట్లాడడం, బూతులు మాట్లాడితే ఆ బూతులకు దెయ్యం పారిపోద్ది అనుకోవడం, ఆ బూతులు మాట్లాడడానికి మన నోరు పాడు చేసుకోవటం, అది బైబిల్లో లేని ప్రాక్టీస్లు. ఇవన్నీ బైబిల్లో లేని ప్రాక్టీస్లు. గట్టిగా నరాలు తెగిపోయేలాగా అరిస్తే తప్ప వాడికి వినబడినంత చెవిటోడు ఏం కాదు, వినబడినంత చెవిటోడు ఏం కాదు. అర్థం చేసుకోవాలి. కాబట్టి యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వాడు నీ వద్ద నుండి పారిపోతాడు. దేవునితో మనం ఉంటే, దేవుని యేసుక్రీస్తు ప్రభు శిరసత్వం కింద మనం ఉంటే, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనలో నిలిచి ఉంటే, దేవుని వాక్యంతో మనం ఉంటే, మనం వాడికి నిజంగా భయం పుట్టిస్తాం, వాడికి భయం పుట్టిస్తాం. మనం గద్దిస్తే వాడు పారిపోతాడు. వాడిని శిక్షించడం కాదు, భూతులు తిట్టడం కాదు, శాపనార్థాలు పెట్టడం కాదు, అది మన పని కాదు, అది మన పని కాదు. అట్లాగే దెయ్యాలు పట్టినట్లుగా బాధించబడుతున్న ఆ బాధితుల మీద చేయి చేసుకోవటం, లేకపోతే రఫ్గా హ్యాండిల్ చేయడం, జుట్టు పీకడం, చెంపలు బాదటం, అదేవి కూడా బైబిల్లో లేవు. మనం స్వస్థపరచడానికి వెళ్ళాం, లేవనెత్తడానికి వెళ్ళాం, బాగు చేయడానికి వెళ్ళాం, బలపరచడానికి వెళ్ళాం. అది మన పని, అది మన పని. మనం కొడితే దెబ్బ తగిలే దెయ్యానికి అనుకోవడం కూడా అమాయకత్వం. మనం కొట్టిన దెబ్బలు దెయ్యానికి తగులుతాయి అనుకోవడం కూడా అమాయకత్వం. అది కూడా మనం చేయకూడదు. అట్లాగే ఒంటరిగా దేవుని పరిచర్ చేయటం, ఒంటరిగా దెయ్యాలు వెళ్ళగొట్టాలనుకోవటం, చీకటి ప్రభావం ఉన్న స్థలాల్లోకి ఒంటరిగా వెళ్ళాలనుకోవడం కూడా అది ఎంత మాత్రం మంచిది కాదు. మార్కు సువార్త 16:17 వాడు ఓడిస్తాడు, వాడు పడగొడతాడు. కాబట్టి ప్రభు మనకు నేర్పించిన పరిచర్ విధానం ఏంటంటే టీముగా పనిచేయడం. ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ నేను ఉంటాను అన్నాడు. ఆయన సన్నిధి సంఘంలో ఉంచుతాను అన్నాడు. సంఘముగా మనం పరిచర్ చేయటం, టీముగా మనం పరిచర్ చేయటం, ఇద్దరు ముగ్గురుగా కలిసి వెళ్ళటం అది మంచిది. మార్కు సువార్త 16:16 యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతున్నాడు, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును, ఏమనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పామును ఎత్తి పట్టుకుందురు. ప్రభు చెప్పిన మాటకు 20 వాళ్ళు ఏం చేశారట, వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. ప్రభు వారికి అప్లోరల్ వర్డ్స్, వారు వారికి ప్రభు మాట్లాడింది, వాళ్ళందరికీ మాట్లాడారు. వాళ్ళు ఒంటరిగా వెళ్ళలేదు, ఇద్దరిద్దరిగా వెళ్ళారు, ఇద్దరిద్దరిగా వెళ్ళారు. ప్రభు వాళ్ళని బలపరిచి పరిచర్ చేశారు. ఒంటరి పరిచర్య ఎంత మాత్రం కూడా మంచిది కాదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి పిల్లరా, మనకి ఇవ్వబడ్డ అథారిటీని బట్టి అపవాదిని గద్దించటం, అపవాది చెరలో నుంచి విడుదల ప్రకటించటము, అపవాదిని మాట్లాడకుండా వాడి మాయ మాటలు ఇంకా జనాన్ని నమ్మించడానికి వాడు మాట్లాడించడానికి ప్రయత్నం చేయకుండా విడుదల ప్రకటించి స్వస్థతలోకి నడిపించడం మన బాధ్యత అని యేసుక్రీస్తు ప్రభు బోధనలో చూస్తున్నాం. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే దెయ్యం నుంచి విడుదల పొందిన ఎవరినైనా సరే దేవునికి దగ్గర చేయటం మాత్రం శిష్యులుగా మన బాధ్యత, డిసైపుల్షిప్లోకి నడిపించడం మన బాధ్యత. చాలా సార్లు అక్కడతో అయిపోయింది, స్వస్థత వచ్చేసింది, దయ్యం నుంచి విడుదల వచ్చేసింది, ఈ దయ్యం నుంచి విడుదల వచ్చేసింది అని మాట్లాడినా మనకింకా ఇప్పుడు దాకా ఆ మనిషిలో దయ్యం ఉంది కాబట్టి మరలా ఆ మనిషిని చూడడానికి, ఆ మనిషి దగ్గరికి వెళ్ళడానికి, ఆ మనిషితో మాట్లాడడానికి చుట్టుపక్కల ఉన్న బలహీనలు భయపడతా ఉంటారు. మరి సంఘంగా మనం ఎందుకు భయపడటం? దయ్యం నుంచి విడుదల రాగానే సంఘం ఆ వ్యక్తిని కౌగులించుకోవాలి, ఫాలోఅప్ చేయాలి, బలపరచాలి, వదిలేయకూడదు, ఒంటరిగా వదిలేయకూడదు, ఒంటరిగా వదిలేయకూడదు. ఎగ్జాంపుల్ ఏంటంటే మగ్ధలేని మరియ, ఆమె 7 చేత పీడించబడ్డ స్త్రీ. 7 చేత పీడించబడ్డ మగ్ధలేని మరియ ఆమె విడుదల పొందిన తర్వాత ఎంత యాక్టివ్ మెంబర్ అయిందో, ఎంతగా పరిచర్ చేసిందో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ సన్నివేశం. లూకా సువార్త 8 ఆ మాట మనం చూస్తున్నాం. 8:2 వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్త తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములు ప్రతి గ్రామములు సంచారం చేయుచుండెను. 12 శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను, వెళ్ళగొట్టబడ్డ కొందరు స్త్రీలను, అనగా 7 వదిలిపోయిన మగ్ధలేని అనబడిన మరియయు, ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడు కూజా భార్యగు యోహన్నయు సుసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరుల అనేకులు తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయుచు వచ్చిరి. చాలా ప్రాముఖ్యంగా మనం చూసే మాట, దెయ్యాలు వదిలిపోయిన తర్వాత వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువును వెంబడిస్తున్నారు, వాళ్ళ పరిచర్లో కొనసాగుతున్నారు, వాళ్ళు ఉపచర్య చేస్తా ఉన్నారు. దెయ్యాన్ని వెళ్ళగొట్టడంతో మన పని అయిపోలేదు, ఎవరైనా డెవిల్ పొసెస్డ్, ఎవరైనా అపవాది చేత పీడించబడుతున్నారు అన్న ఆ వివేచనలోకి మనం వస్తే, వారి కొరకు ప్రార్థన చేసి వారిని విడిపించిన తర్వాత ఈ స్పెషల్ కేర్ తీసుకోవాలి, ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలన్న విషయాన్ని లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నారు. లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుందంటే, మత్తయి సువార్తలో ఒక సన్నివేశం రాయబడింది. మత్తయి సువార్త 12:43-45. మత్తయి సువార్త 12:43-45 మనం ఏం చదువుతామంటే, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుతూ నీరు లేని చోట తిరుగుచుండెను. అది విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరూ లేకుండా ఉంటే అది మరలా తనకంటే చెడ్డవైన 7 దెయ్యాన్ని తీసుకొని వచ్చి అక్కడ కాపురం ఉంటుందట. ఇక మొదటి స్థితి కంటే ఇప్పటి స్థితి మరీ ఘోరంగా ఉంటుందన్నాడు. వన్స్ దెయ్యం వెళ్ళిపోతే, సాతాన్ నుంచి విడుదల వస్తే, అపవాది నుంచి విడుదల వస్తే ఇక జీవితంలో రాడు అని బైబిల్ చెప్పట్లేదు. జీవితంలో రాకుండా ఉండాలంటే ఖాళీగా మనిషిని ఉంచకూడదు, ఖాళీగా హృదయాన్ని ఉంచకూడదు. వాక్యంతో నింపాలి, ప్రార్థన చేసుకోవడం నేర్పాలి, విశ్వాసం నేర్పాలి, సంఘ సహవాసం నేర్పాలి. ఎలాగ వాళ్ళు మరలా చాలాసార్లు జరుగుతున్న ప్రమాదం ఇదే. సువార్త చెప్తారు, సువార్త వింటారు, నన్ను ఏం చేయమంటారు అంటారు, నువ్వు ప్రార్థన చేసుకో అంటారు. ప్రార్థన చేసుకోవడం నీకే రావడం ఇంత టైం పట్టింది, ఇంత కష్టమైంది, నువ్వు ప్రార్థన చేసేసుకో అంటే ప్రార్థన చేసేసుకుంటారా, బలపడిపోతారా, నేను చేయమంటారు, నువ్వు బైబిల్ చదువుకో. అవును, మరి మనం బైబిల్ చదివేసుకుంటే బైబిల్ మనకు అర్థమైపోయింది, మనం బలపడిపోయామా? లేదు. సంఘం చాలా ప్రాముఖ్యమైంది. ఒంటరిగా ఉన్న వాళ్ళు రక్షించబడితే ఒంటరిగా వదిలిపెట్టకూడదు. వాళ్ళని అసెంబ్లీలో కలపాలి, వాళ్ళని సంఘంలో కలపాలి, వాళ్ళ ప్రార్థనా గుంపుల్లో కలపాలి, వాళ్ళు బలమైన సమూహాలుగా మార్చాలి. ఒకరు పడిపోతే మరొకరు లేవనెత్తుకుంటారు, ఒకరు చల్లారుతా ఉంటే మరొకరు వేడెక్కిస్తూ ఉంటారు, బలపరుస్తూ ఉంటారు, ముందుకు లాగుతూ ఉంటారు, ప్రోత్సహిస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్ లో దేవుడు మనకిచ్చిన బహుమానం సంఘం. దేవుడు మనకిచ్చిన బహుమానం సంఘం. సంఘం ఎందుకో ఆదివారానికి పరిమితమైంది, ఆదివారం కూడా 2 గంటల ఆ ప్రోగ్రామ్ పరిమితమైంది. ఆ తర్వాత ఏంటి, ఇందులో దెయ్యం పట్టిన వాళ్ళు ఎవరైనా మందిరానికి వస్తారంటే బోల్డ్ మంది వస్తారు. వచ్చిన వాళ్ళందరూ దెయ్యాన్ని పోగొట్టుకుని వెళ్ళిపోయారంటే లేదు. మరి ఎట్లా వచ్చారు? వచ్చారు మందిరాలకు దెయ్యం రాదా అండి? 2 పత్రిక 2:4 ఏమంటుందంటే, వాడు దేవాలయంలో వచ్చి కూర్చుంటాడు అని బైబిల్ చెప్తుంది. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని వెదిరించచ్చు, దాని అంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనొచ్చు, తన్ను దేవునిగా కనపరుచుకొనొచ్చు, దేవుని ఆలయంలో వాడు కూర్చుంటాడు. గనుక ఏ విధముగానైనా ఎవడునో మిమ్మును మోసపరచనీయకుడి. సహజంగా ఎవరినైనా కలిసినప్పుడు హాయ్ బాయ్, మన పరిచయాన్ని కూడా హాయ్ బాయ్. హాయ్ బాయ్ పరిచయాలు నీకేమర్థమైపోద్ది? ఏమర్థమైపోదు. సహవాసం చేస్తూ ఉంటే, కలిసి వెళ్తా ఉంటే చాలాసార్లు పరిచయాల్లో మనకు ఆశ్చర్యం అనిపించింది అంటే, ఏంటి ఈ సిస్టర్ కూడా బాధించబడతా ఉందా, ఈ బ్రదర్ బాధించబడతా ఉన్నాడా. తర్వాత వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, అప్పుడు అర్థమవుతుంది వాళ్ళు ఉన్న దెయ్యం ఎంత వికృతమైందో. అంత త్వరగా జరగదు, కలవగానే దెయ్యం పారిపోదు, కలవగానే దెయ్యం మేనిఫెస్టేషన్ కూడా జరగదు, దెయ్యం ఉందన్న విషయం కూడా తెలియదు చాలా సందర్భాల్లో. ఈవెన్ దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత ఇక అయిపోయింది, దెయ్యం వదిలి దెయ్యాన్ని వదిలిచ్చేసాం, దుమ్ము దులిపేసాం, అవలా వాడు మళ్ళా వస్తాడు. ఈసారి వచ్చినాడు మామూలుగా రాడు, 7 దెయ్యాలు తీసుకొని వస్తాడు. ఇంకొకసారి అయ్యా మా కొరకు ప్రార్థన చెయ్యండి అని అడిగే స్కోప్ కూడా వాడికి ఇవ్వడు, అంత బలంగా నోరు నొక్కుతాడు. కాబట్టి దెయ్యాన్ని వెళ్ళగొట్టడం ప్రాముఖ్యమైంది. వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు ఒంటరిగా వదిలేయకుండా వాళ్ళ శిష్యత్వంలోకి నడిపించడం చాలా ప్రాముఖ్యమైందని లేఖనాల్లో నుంచి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అర్థం చేసుకుందాం. ఏసుక్రీస్తు ప్రభు దెయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఖాళీగా ఉంచలా, పనులు పెట్టాడు, బిజీగా చేశాడు. మార్కు సువార్త 5:5 పంతొమ్మిదో వచనం నుంచి మనం చదవాలి. 5వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదివితే, డెకపోలిలో యేసుక్రీస్తు ప్రభు ఈ సేనాధయం పట్టిన వాడిని విడుదల ప్రకటించాడు కదా, ఆ తర్వాత వాడి పరిస్థితి ఏంటి? 18వ వచనం ఆయనతోని ఎక్కినప్పుడు దయ్యములు పట్టిన వాడు ఆయన వద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను, గాని ఆయన వానికి సెలవీయక, యేసుక్రీస్తు ప్రభు నాతో ఉంటానంటే నీతో నాకు పని ఉంది, నువ్వు నాతో ఉండడం కాదు, నువ్వు వెళ్ళు మీ కుటుంబ సభ్యుల దగ్గరకు వెళ్ళు, వెళ్ళి చేసిన కార్యాలు చెప్పు అన్నాడు. 20వ వచనం వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నయు దెకపోలులో ప్రకటింపను ఆరంభింపగా అందరూ ఆశ్చర్యపడిరి, విడుదల పొందాడు, పరిచర్లో పాలు పంపులు పొందుతున్నాడు, విడుదల పొందాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, మగ్ధలేని మరియ విడుదల పొందింది, సపరే చేస్తా ఉంది, పరిచర్య చేస్తా ఉంది, చివరి దాకా ప్రభుతో ఉంది, చివరికి యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత ఆ యేసుక్రీస్తు ప్రభు పునరుద్ధానుడైన ఆ సువార్త సత్యాన్ని ప్రకటించడానికి ఆమె ముందుగా వాడబడింది, ఆమెకే ఆ భాగ్యం దక్కింది, ఆమె వెళ్ళి ప్రకటించింది. చాలాసార్లు దెయ్యాలని వెలగొట్టడానికి దెయ్యాలు లేవు అన్న ఆ భావంతో ఆగిపోతున్నాం, కనీసం ఆ దెయ్యం వాళ్ళలో ఉంది, దెయ్యం బలంగా పనిచేస్తుంది అన్న స్పృహ మనకు ఉంటా లేదు, కాబట్టి మనం హాయ్ బాయ్ వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేసేట్లా ఉన్నాం కానీ ఫాలోఅప్ చేయట్లేదు. చాలాసార్లు దెయ్యం ఉంది అన్న మాట వినగానే ముందు మన వెన్నులు వణుకు పడుతుంది. కారణం ఏంటి? మనకి ఇవ్వబడ్డ అథారిటీ మనకు అర్థం కాక, మనలో ఉన్న పరిశుద్ధాత్మ అభిషేకం మనకు అర్థం కాక, మనకి ఇవ్వబడ్డ వాక్యం అనే ఖడ్గం మనకు అర్థం కాక, అసలుకి మనం భూమి మీద ఉన్నదే పోరాడడానికి, విడిపించడానికి, జయించడానికి అన్న స్పృహ మనకు లేక ఎందుకు వచ్చింది? ఆ దయ్యాలు వచ్చి మళ్ళీ మన మీద పడతాయి, మన పిల్లల మీద పడతాయి, ఇంటి మీద పడతాయి అన్న ఆ అభిప్రాయం మనల్ని నిజముగా ఆ వాళ్ళకి విడుదల ప్రకటించకుండా, విడుదలలోకి నడిపించకుండా ఆగిపోతా ఉన్నాం. ఎప్పటికీ వాళ్ళు మారరు, అసలుకి వాళ్ళ మనసు తిమ్మితిమే ఉండదు, ఆలోచించడానికి కుదరదు, దెయ్యం ఆలోచించనివ్వడు, వాక్యం వైపు తిరగనివ్వడు. కాదు, ఖచ్చితంగా బైబిల్ పాటను మనం విడిపించి సువార్తను ప్రకటించాలి. సువార్త ప్రకటించి ఆగిపోకుండా వాళ్ళు తిరిగి ప్రభు వద్దకు నడిపించడం అది మన బాధ్యతగా లేఖనాల్లో చాలా స్పష్టంగా చూస్తున్నాం. అక్కడితో మనం ఆగిపోకూడదు. సహజంగా అలాంటి వాళ్ళు ఐడల్ వర్షిప్ లో ఉంటారు, వాళ్ళు విగ్రహాలు ఆరాధనించేవారుగా ఉంటారు. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, దేవునికి ఏ ప్రతిమను చేయకూడదు, దేవునిగా ఏ ప్రతిమను పూజించకూడదు. నువ్వు ఎక్కడ మొక్కుతున్నావో, ఎవరికి మొక్కుతున్నావో, ఏ ప్రతిమకు మొక్కుతున్నావో అది దెయ్యం ఆశ్రయించే స్థలం అన్న స్పృహతోటి మనం ఆ విగ్రహాలన్నిటి నుంచి వాళ్ళు విడిపించాలి, ఆ విగ్రహాల్లోంచి వాళ్ళు బయటకు తీసుకురావాలి, ఆ విగ్రహాలన్నింటినీ తీసివేయమని కూడా ఖచ్చితంగా చెప్పాలి. మొహమ్మడి పడకూడదు. విగ్రహం ఒట్టిది అని మనం అన్నాం కానీ విగ్రహం ఒట్టిదే కాదు, వాడు బాగా ఆరాధిస్తున్నాడు కాబట్టి, వాడు మొక్కడం సాతానికి ఇష్టం కాబట్టి వాడు మొక్కుతున్న స్థలాన్ని వాడు ఆశ్రయిస్తాడు అన్న మాట కూడా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు ఆ మాట చూడగలం. నేను చెప్పినది ఏమనగా, విగ్రహార్పితంలో ఏమైనా ఉన్నదనైనను, విగ్రహములో ఏమైనా ఉన్నదనైనను చెప్పుదినా, లేదు గాని అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యానికి అర్పించుచున్నారని చెప్పుచున్నాను. అవి దయ్యాలు, ఫలాలు, దయ్యాలు అక్కడ ఉంటాయి. శక్తి, మహిమలు, మేలు చేసేవి ఉంటాయని కాదు గాని పాడు చేసే దెయ్యం ఉంటుంది, అవి దెయ్యాలు, దెయ్యాలకే వాళ్ళ బలు అన్న మాటను బట్టి కూడా మనం అర్థం చేసుకోవాలి. 106వ కీర్తన 36వ వచనంలో కూడా వాక్యం మనతో మాట్లాడే మాట 36వ వచనంలో వారి విగ్రహములకు పూజ చేసిరి, అవి వారికి ఉరియాయను, మరియు వారు తమ కుమారులను, కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. దయ్యములకు బలిగా అర్పించిరి. కిందకొచ్చి పైనేమో విగ్రహాలు అంటున్నాడు, కిందేమో బొమ్మలు అంటున్నాడు. వాళ్ళు అర్పించిన అర్పణలు ఎవరికి అర్పించారట? దయ్యాలకట. అవును, వాడు హంతకుడు, వాడు బలి కోరేవాడు, నరబలి శిశుబలి వాడు కోరుతున్నాడు, వాడు వాటిని ఆశ్రయిస్తాడు. కాబట్టి దయ్యాల నుంచి విడుదల పొందిన ఎవరినైనా సరే మనం ఆ విగ్రహాలు వాటన్నిటి నుంచి బయటకు తీసుకురావాలి. వాటన్నిటి నుంచి బయటకు తీసుకురావడానికి మొహమాట పడకూడదు. అపొస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయంలో ఇంకొక మాట రాయబడింది. అపొస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనంలో 19వ వచనంలో వాళ్ళు ఏం చేస్తున్నారట, 18వ వచనం, విశ్వసించిన వారు అనేకులు వచ్చి తాము చేసిన వాటిని తెలియజేసి ఒప్పుకునేది, మరియు మాంత్రిక విద్యను అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకాలు తెచ్చి అందరి ఎదుట వాటిని కాల్చివేసిరి. ఏముంది, వాటిలోంచి బయటకు రావాలి, వాటిలోంచి బయటకు రావాలి. మరలా వెనక్కి వెళ్ళడానికి, మరలా వెనక్కి లాగడానికి ఏ స్కోప్ ఇవ్వకూడదు, మొహమాట పడకూడదు. విగ్రహాల నుంచి బయటకు తీసుకురావాలి. వాళ్ళు ఏదైతే ఆ గ్రంథాలు చదువుతూ ఉన్నారో వాటిలోంచి బయటకు తీసుకురావాలి. ఒంటరిగా వదిలేయకూడదు, అయిపోయింది అనుకోకూడదు, ఫాలోఅప్ చేయాలి, సంఘంలో కలపాలి, ఖాళీగా ఉంచకూడదు, బిజీ చేయాలి, పరిచర్య అప్పచెప్పాలి, పరిచర్య చేయగలరు చేస్తారని చెప్పి మనం నమ్మాలి. అట్లాగే దేవుని వాక్యం ఎలా చదవాలో, ఒకవేళ వాళ్ళకి చదువు రాకపోతే కంఠస్థ వాక్యాలు బట్టి పట్టడం, వాక్యాన్ని వల్లించటం, వాక్యాన్ని వినటం, సాధ్యమైతే పెద్దల పాఠశాలను నేర్పించటం, వాక్యం చదవడం నేర్పించడం చేయాలి. ఖాళీగా ఉంచకూడదు. ఏంటి, మైండ్ ఈజ్ ద డెన్ ఆఫ్ డెవిల్. ఖాళీగా ఉంటే వెళ్ళిపోయిన దెయ్యం, ఆ హృదయం ఖాళీగా ఉంది కాబట్టి మళ్ళా 7 దెయ్యాలు తీసుకొని వచ్చాడు. ఎవరిని ఖాళీగా ఉంచకూడదు, ఆ ఖాళీ హృదయంలో ప్రభువును ప్రతిష్ఠించాలి, ఆ ఖాళీ హృదయంలో వాక్యంతో నింపాలి, ఆ ఖాళీ సమయాన్ని పరిచర్లో బిజీగా ఉండేటట్లుగా ప్రోత్సహించాలి. వదిలితే, ఒంటరిగా వదిలితే మళ్ళా సాతాను మోసగిస్తాడు అన్న విషయాలు కూడా లేఖనాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి పిల్లరా, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుదాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో మనకి ఇవ్వబడ్డ అభిషేకము, మనకి ఇవ్వబడ్డ పరిశుద్ధాత్మ శక్తి మనకు అర్థం కావాలి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నమాట, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు ప్రభు నన్ను అభిషేకించాడు, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలయు, బంధింపబడిన వారికి విమూర్తి ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకు, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపు చేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు కొరకు రాయబడ్డ ఈ ప్రవచనాత్మకమైన వచనాల్లో యేసుక్రీస్తు ప్రభు ఏం చేశాడు, సువార్తల్లో ఆయన స్వస్థతలు చేశాడు, దెయ్యాన వెళ్ళగొట్టాడు, సువార్త ప్రకటించాడు, బాప్తిస్మలోకి నడిపించాడు, సంఘముగా వెళ్ళి సంఘముగా కొనసాగడం కొరకు బోధించాడు. మనం కేవలం సువార్త సంఘము మాత్రమే కాకుండా స్వస్థత, దెయ్యాల నుంచి విడుదల, దాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా చూడగలం. ఏం రాయబడతా ఉంది, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడ్డ వారికి విముక్తి. మొదటి వచనం చివరి మాటలు, చెరలో అపవాది చెరలో ఉన్న వారికి విడుదల, అపవాది బందీఖానాల్లో ఉన్న వారికి విడుదల. ఆ మాటలు మనం చూస్తున్నాం. ఆ కిందకు వచ్చేసరికి రాయబడుతున్న మాటలు అవే, దుఃఖాక్రాంతులు ఓదార్చడానికి, దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రం ధరింపు చేయడానికి, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రం వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు పరిచర్లో డెలివరెన్స్ మినిస్ట్రీ ఉంది. మొదటి వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, ఎలా చేయగలిగాడు ఆయన, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. చాలా ప్రాముఖ్యమైన మాట, మనం దెయ్యంలో నుంచి వ్యక్తిని బయటకు తీసుకొస్తున్నాం, లేదా ఆ వ్యక్తిలోంచి దెయ్యాన్ని బయటకు తీసుకువెళ్తున్నాం. కానీ మనం చేయాల్సిన చాలా ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఆ వ్యక్తిలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటట్లుగా ఆత్మ నింపుదల అనుభవంలోకి వచ్చేటట్లుగా, ఆత్మ చేత నడిపించబడే అనుభవంలోకి వచ్చేటట్లుగా వీ హ్యావ్ టు గైడ్ హిమ్. దేవుని వాక్యంలో ఆ మాటని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం ఖచ్చితంగా సాతాను చెరలోంచి బయటకు తీసుకురావాలి. అట్లాగే పరిశుద్ధాత్మ దేవుని నింపుదలలోకి నడిపించాలి. రెండూ జరగకుండా కేవలం ప్రార్థన చేశాము, వెలవెల కొట్టుకున్నారు, కింద పడిపోయారు, డెలివరెన్స్ వచ్చేసింది అనుకున్నాం, తర్వాత ఏం చేస్తున్నాం, ఏమీ చేయట్లా, ఆలోచించడానికి కూడా మనసు ఇవ్వట్లా, ఎందుకు వచ్చిందిలే మళ్ళా దయ్యాలు పట్టుకుంటే దగ్గరికి అన్నట్టుగా వదిలేస్తున్నాం, అది సంపూర్ణమైన విడుదల కాదు. ఖచ్చితంగా సంఘం చాలా అవసరం, సంఘం చాలా ప్రాముఖ్యమైనదని లేఖనాలు బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు, 18వ అధ్యాయం 18వ వచనం, 5వ అధ్యాయం 18వ వచనం, మద్యముతో మత్తులే ఉండకుడి దానిలో దుర్వ్యాపారం కలదు, అందులో నింపబడొద్దు, మద్యముతో నింపబడొద్దు, చెడిపోతారు. రెండో మాట, ఆత్మపూర్ణులై ఉండుడి. కాబట్టి దురాత్మ నుంచి విడుదల పొందిన వాడు పరిశుద్ధాత్మ నింపుదల అనుభవంలోకి రావాలంటే ప్రార్థన చేయడం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని నోటుతో ఒప్పుకోవడం నేర్చుకోవాలి, బైబిల్ చదవడం నేర్చుకోవాలి, సంఘంతో కలిసి వెళ్ళడం నేర్చుకోవాలి. ఆటోమేటిక్ ఎవరిని వచ్చేస్తాయని చెప్పేసి మనం అలా వదిలేయడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఫాలో అప్ చేయాలి, బలపరచాలి అని లేఖనాల్లో చాలా విషయాలు మనతో మాట్లాడుతూ ఉన్నాయి. కనీసం నేను అంటాను, కనీసం ఇంకొక బర్త్డే ఉండాలి, డెడికేట్ చేసుకోవాలి, ఈ వ్యక్తితోటి నేను సహవాసం చేయాలి, బలపరచాలని. దుష్టుడు మోసం చేస్తాడు, చచ్చేదాకా మోసం చేస్తాడు, చచ్చేదాకా దాడి చేస్తాడు, పడగొట్టడానికి, చెడగొట్టడానికి, వశపరచుకోవడానికి మరలా పాత పాపాలు జ్ఞాపకం చేస్తాడు, పాత స్నేహితుని పరిచయాలు తీసుకొస్తాడు. వద్దు అనుకున్నవే మరలా ఎదురవుతా ఉంటాయి, వద్దు అనుకున్న పరిస్థితుల్లోకి మరలా వెళ్తూ ఉంటారు. మొదట్లో బాగానే ఉంటారు, మెల్లగా మెల్లగా డైల్యూట్ అయ్యి మరలా వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి రావాలంటే భయం వేస్తుంది. ఒకప్పుడు నేను రావడానికి ముందున్న స్థితి కంటే ఇప్పుడు పడిపోయిన స్థితి ఇంకా భయంకరంగా ఉంది. ఏంటి, నాకు వచ్చిన లాభం ఏంటి, మొత్తానికి విడుదల వచ్చింది, సంతోషపడ్డాను, కానీ తిరిగి మళ్ళా పడిపోయాను, అప్పటికంటే ఇప్పుడు ఇంకా ఘోరంగా ఉన్నాను, ఏడుదయ్యాను. కాబట్టి మగ్ధలేని మరియ నిలబడ్డట్టుగా పరిచర్లో కొనసాగునట్లుగా, తెకపోలు దెయ్యం పట్టిన వాడు నిలబడ్డట్టుగా పరిచర్లో కొనసాగునట్లుగా, విడుదల తర్వాత బలపరచడం సంఘముగా మనందరి బాధ్యత అన్న విషయాన్ని కూడా లేఖనాల వెలుగులో జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-9 వచనాల్లో వాక్యం అంతా మాట్లాడుతున్న మాట. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-9 వచనాల్లో మనం చూస్తున్నాం, నిర్భరమైన బుద్ధి గలవారే మలకువగా ఉండండి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుచున్నాడు. అది వాడి స్వభావం, పరలోకానికి వెళ్లే వరకు, చచ్చే వరకు ఎలాగైనా లాగాలని ట్రై చేస్తాడు. యూదా ప్రారంభ దినాల్లో మంచివాడే, కానీ శోధించబడ్డాడు, లొంగిపోయాడు. ఎవరొచ్చారట, సాతాను వాడిలో ప్రవేశించిందట. అరకాయ ప్రవేశం చేస్తాడో చేశాడు, యూదాలోకి ప్రవేశం చేశాడు. ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభు పక్కనున్న 12 మందినే వదిలేయకుండా వెంటాడుతూ ఉంటే అందుకే సంఘం ఎప్పుడూ ఒంటరిగా ఉండకూడదు. ఈ మెథడ్లో నేను జ్ఞాపకం చేసే మాట ఏంటంటే, ఇదే ఏ బిజీలో ఉన్నా, ఏ మారుమూల ప్రాంతంలో ఉన్నా, ఎక్కడున్నా సరే మనకి సంఘం అందుబాటులో ఉంది, కలిసి ప్రార్థన చేసుకోవడం అందుబాటులో ఉంది, మన బలహీనతల మళ్ళీ వాక్య పొడుగులో చూసుకోగలుగుతున్నాం, సంఘంతో కలిసి ప్రార్థన చేయగలుగుతున్నాం. ఇది దేవుని సన్నిధి, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటే అక్కడ ఉంటానన్నాడు. సన్నిధిలోకి మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు మన చీకట మనకు అర్థమవుతుంది, మనం ఎక్కడ బలహీన పడుతున్నా మనకు అర్థమవుతుంది. ఆ స్థితిలోంచి మరలా ఒప్పుకోగలుగుతున్నాం, విడిచిపెట్టగలుగుతున్నాం, ముందు కొనసాగగలుగుతా ఉన్నాం సంఘం యొక్క ప్రాముఖ్యత. అందుకే ఆది సంఘం ఎలాంటి హింసలు, వాడు మింగుదామని ఎదురు చూసినప్పుడు ఏమేమి ప్రయోగాలు చేశాడంటే, ముందు మభ్య పెట్టాడు, ఏదో ఒకటి ఇవ్వడానికి ట్రై చేశాడు. ముందు హింసలు కూడా తీసుకొచ్చాడు, ముందు హింసలు తీసుకొచ్చాడు. ఇక్కడ రాయబడుతున్న మాట అది మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవనిరిగి. దేవుడు ఏం చేస్తున్నాడు? మరి దేవుడు అనుమతిస్తున్నాడు శ్రమలలో. అది మొదటి పేతురు పత్రిక మొదటి అధ్యాయం రాయబడిన మాటలవి. శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది అని చెప్పి శ్రమల్లో ఇంకా సంతోషించండి అంటాడు, ఇంకా సంతోషించండి అంటాడు. అగ్ని వంటి మహాశ్రమలు అంటాడు 2వ పేతురు పత్రిక మొదటి అధ్యాయంలో శ్రమలు దేవుడు అనుమతిస్తున్నాడు. సాతాను బలంగా శోధిస్తూ ఉన్నాడు. మధ్యలో దేవుడు మనకిచ్చిన గొప్ప కృపావరాలు, పరిశుద్ధాత్మ వరాలు, ఆత్మదేవుడు, వాక్యము, సంఘము, ప్రార్థన, ఇవన్నీ నేర్పించాలి. ఆకర్షించడానికి మాత్రమే సువార్త కాదు, సువార్త ఒకటి చెబితే మన పని అయిపోదు. లేకపోతే రోగాలు పోవాలని ప్రార్థన చేస్తే మన పని అయిపోలేదు, దెయ్యాలు పోవాలని ప్రార్థన చేసి దెయ్యాన్ని వెనగొట్టడంతో మన పని అయిపోలేదు. అల్టిమేట్ గా ఆ వ్యక్తి ప్రభువు దగ్గరికి రావాలి, ఆ వ్యక్తి ప్రభువుతో నడవడం నేర్చుకోవాలి, ఆ వ్యక్తి పరలోకానికి సిద్ధపరచబడాలి, ఆత్మ రక్షించబడాలి. అక్కడతో మన టాస్క్ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఫాలోఅప్, దెయ్యాల నుంచి విడుదల పొందిన వారి విషయంలో ఫాలోఅప్ సంఘం యొక్క బాధ్యత అని కూడా లేఖనాల్లో నుంచి జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఈ మాటలు మనకు అర్థం కావాలి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో రాయబడిన మాటలు మనకు అర్థం కావాలి. 20వ అధ్యాయం 1వ వచనం. మరియు పెద్ద సంఖ్యలు చేతపట్టుకుని అఘాధం యొక్క తాలపు చెవి గల ఒక దేవదూత పరలోకించి దిగువచ్చుట చూచి తిని అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ గత సర్పమును పట్టుకుని 1000 సంవత్సరాలు వాడిని బంధించి అఘాధములో పడవేసి. ఈ సత్యం చాలాసార్లు నేను ఏమంటానంటే దేనికి ఫుల్ స్టాప్ లేదు, ఆత్మకు ఫుల్ స్టాప్ లేదు, దెయ్యాల ఆత్మకు కూడా ఫుల్ స్టాప్ లేదు, మన ఆత్మ కూడా ఫుల్ స్టాప్ లేదు. చనిపోయిన తర్వాత ఆత్మ పరలోకానికి వెళ్ళినా నిత్యం ఉంటుంది, నరకానికి వెళ్ళినా నిత్యం ఉంటుంది. మనం ఫుల్ స్టాప్ దేనికి ఉందంటే శరీరానికి ఉంది, ఆరోగ్యానికి ఉంది, బలానికి కూడా ఫుల్ స్టాప్ ఉంది, ఎల్లకాలం ఉండేది కాదు. భౌతికమైన విషయాలు, తాత్కాలికమైన విషయాల మీద మాత్రమే శ్రద్ధ పెట్టి అంతం లేని ఆత్మ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెట్టకపోతే మాత్రం నిజంగా మనం పాయింట్ మిస్ అయినట్టే. యేసుక్రీస్తు ప్రభు పరలోకం జీవులో కనుక వచ్చింది దెయ్యాన్ని వెలగొట్టడానికి కాదు, స్వస్థతలు చేయడానికి కూడా కాదు, పాపిని రక్షించడానికి, పాపిని రక్షించి మహిమలోకి చేర్చడానికి. మన దెయ్యాలను వెలగొట్టడం అక్కడ తాగిపోకుండా ఆ వ్యక్తిని రక్షించి పరలోకానికి చేర్చడానికి అది సహకారంగా ఉంటుంది, సహకారంగా ఉంటుంది. చూసిన వాళ్ళు విశ్వాసంలో బలపడతారు, స్వస్థత పొందిన వారు కొనసాగడానికి కారణమవుతుంది. కాబట్టి ఈవెన్ దెయ్యం కూడా, సాతాను ఆది సర్పం కూడా వాడు చావుడు, బంధించబడతాడు, అఘాధంలో బంధించబడతాడు, 1000 సంవత్సరాలు బంధించబడతాడు అన్న మాట దగ్గర నరకానికి వెళితే దెయ్యం బతికే ఉంటుంది, అక్కడే ఉంటుంది. నేను అంటాను చిన్న ఈ దెయ్యాల కోసం మాట్లాడుతున్నప్పుడు భయపడొద్దు నేను ఎంత మాటలు చెప్పినా సరే ఆ భయం ఎక్కడో పోతుంది, అలవాటయిందే కదా. నేనేమంటానంటే ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడానికి, ఒక చిన్న పిల్ల దెయ్యాన్ని తీసుకొచ్చి మీ ఇంట్లో పెడితే, చిన్న పిల్ల దెయ్యాన్ని మీ పక్కనే కూర్చోబెడితే ఎట్లా ఉంటుంది? కింది తిన్నేవడు, పండుకోనివ్వడు, కూర్చోనివ్వడు, నవ్వనివ్వడు, అవ్వదు. అసలుకి ఎలా కావాలి, మనం చూస్తూ ఉంటే ఎంత విచిత్రంగా ఉంటుందో. వాళ్ళ కంట్రోల్లో వాళ్ళు ఉండరు. చిన్న దెయ్యానికి చుక్కలు కనబడుతున్నాయి కదా, వీడిని పిల్ల పిశాచు కాదు, సర్వలోకాన్ని నాశనం చేసిన వాడు, సర్వలోకాన్ని నాశనం చేసిన వాడు అపవాది, ఆది సర్పం, ఘట సర్పం, సాతాను. వాడు దూతలు, కోట్ల కొలది వాడు దూతలు, ఒక్కటి కూడా చచ్చిపోదు, అన్ని ప్రత్యేకం ఉంటాయి ఎక్కడ, పాతాళంలో. ఇప్పుడు ఈ దయ్యాలు పట్టిన వాళ్ళు దయ్యాలతో బాగా సహవాసం చేసి ఎక్కడికి సిద్ధపడుతున్నారు, పాతాళానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు మనం ఏం చేద్దాము, భూమి మీద దెయ్యం యొక్క ప్రభావాన్ని విడిపించి పాతాళంలో దెయ్యం దగ్గర పంపుదామా? కాదు కదా. దెయ్యం యొక్క ప్రభావాన్ని విడిపించబడ్డవాడు దేవుణ్ణి ప్రేమించే స్థాయిలోకి రావాలి. దెయ్యం యొక్క ఆధిపత్యంలోంచి దేవుని ఆధిపత్యంలోకి రావాలి. దేవుని ఆధిపత్యంలో కొనసాగుతున్నవాడు నిత్యత్వంలో దేవునితో సంతోషకరమైన జీవితంలోకి వెళ్ళాలి. అది కదా మన బాధ్యత. మనం ఆ దీర్ఘకాలికమైన ప్రణాళికలు లేకుండా, దూరదృష్టి లేకుండా, తాత్కాలికమైన స్వస్థతలు, తాత్కాలికమైన విడుదల అక్కడ తాగిపోతే ఎట్లా? కాబట్టి వాడు బ్రతికే ఉంటాడు. నరకంలో ఉన్న గొప్ప వేదన ఏంటంటే అగ్ని పండు కొరకటం కాదు. నేను అనుకుంటాను వాడి ముఖం చూస్తే చాలిక వాడు చావడు, వాడు అక్కడే ఉంటాడు. వాడి దూతలన్నీ అక్కడే ఉంటాయి. వాడి ముఖం చూస్తే చాలు. ఎంతకాలం, ఎల్లకాలం దేవుని ముఖాన్ని చూసే భాగ్యం ఉండదు. దెయ్యంతో ఉండాలి, దెయ్యంతో కాపురం చేయాలి, దెయ్యంతో ఉండాలి. ఎంత భయంకరమో, భూమి మీద మనిషిని దెయ్యం పడితేనే, ఈ మాటలు వింటేనే ఎక్కడో అనీజీగా, ఇబ్బందిగా, అదోల ఏదోల అనిపిస్తుంది కదా. వాడి టార్గెట్ ఏంటి మరి? మత్తయి సువార్త 25వ అధ్యాయం వాడి టార్గెట్ ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండు వారిని చూచి, శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికి వాడి దూతలకు సిద్ధపరచబడ్డ నిత్యాగ్నిలోకి పోండి. అక్కడ ఎవరుంటారు? అపవాది ఉంటాడు. అక్కడ ఎవరుంటారు? దూతలు ఉంటారు. వాడి దూతలు ఉంటారు. అక్కడ నువ్వు ఉండాలి. ఎంతకాలం ఉండాలి? వాళ్ళు చచ్చిపోరు, నువ్వు చచ్చిపోవు. వాళ్ళు బ్రతికే ఉంటారు, నువ్వు బ్రతికే ఉంటావు. ఎంతకాలం? ఎల్లకాలం. బాగుంటుంది కదా, భలే ఉంటుంది వాడితో సహవాసం. భూమి మీద దెయ్యాలు పట్టిన వాళ్ళని చూస్తేనే మనకు గుండెలు తరిగిపోయి బెంబులు ఎత్తిపోతా ఉంటే, వాడితో ఉండడానికి వెళ్ళిపోతున్నారు, వాడితో నిత్యత్వం గడపడానికి వెళ్ళిపోతున్నారు. ఎంత భయంకరమైన శ్రమ, ఎంత భయంకరమైన నష్టం. కాబట్టి దెయ్యాల నుంచి విడిపించటం డెవిల్ డెలివరెన్స్ మినిస్ట్రీ అన్న మాట దగ్గర, భూమి మీద విడిపించితే మనిషి ఆ దెకపోల్లో ఉన్నవాడు స్వస్థచిత్తుడై ప్రభు పాదాలు దగ్గరకొచ్చున్నాడు, ప్రభు పరిచయలోకి వచ్చాడు. 7 దెయ్యాలు పెట్టిన ఆ మగ్ధలేని మరియ స్వస్థ చిత్తురాలే ప్రభు పరిచయలో ఉంది, ప్రభు తట్టుకొని ఉంది. చివరి దాకా సిలువు మీద ఆమె ఒక్కరికే కనబడతా ఉంది. పునరుద్ధరణ లేనప్పుడు ఆమె ఒక్కరికే కనబడతా ఉంది. సాతాను ఆధిపత్యంలోంచి దేవుని ఆధిపత్యంలోకి నడిపించబడ్డాం. అపొస్తలుల కార్యాల గ్రంథం ఈ మాట మనం చదివి ముగించుకుందాం. అపొస్తలుల కార్యాల గ్రంథం 26:16-18. నీవు నన్ను చూచిన సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి, నిన్ను పరిచారకునుగా సాక్షినిగా నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువు, నేను ఈ ప్రజల వలనను అన్ని జనుల వలనను హాని కలకుని కాపాడుదను. ఆండలజను వారు చీకట్లో నుంచి వెలుగులోనికి, అనగా సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాపక్షమాపణ. అక్కడ రాయబడ్డ మాట, సాతాను అధికారంలోంచి దేవుని అధికారంలోకి, సాతానుతో నిత్యత్వాన్ని గడిపే దుస్థితిలో నుంచి దేవునితో నిత్యత్వాన్ని గడిపే భాగ్యంలోకి వాళ్ళు నడిపించబడటం, అది మన టార్గెట్ అయి ఉండాలి. అది ప్రభు రాక పరమార్థం. పాతిని రక్షించడానికి వచ్చాడు. అపొస్తలులు అదే టార్గెట్తో వెళ్ళారు. మధ్యలో సాతాను రోగాలతో బాధిస్తూ ఉంటే, పట్టి పీడిస్తూ ఉంటే విడిపించి రక్షించారు. రక్షణ కార్యం పక్కన పెట్టి స్వస్థల దగ్గర ఆగిపోవటం, దయ్యాల దగ్గర ఆగిపోవటం కూడా మంచిది కాదు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని ఆత్మీయంగా బలపరచడానికి సంఘముగా మనం బాధ్యత తీసుకోవాలి. ప్రభు ఈ మాటలు మనం ఇంకిల్లు ఫలింపు చేయను గాక. ఆమేన్.